పరదిశన్, ఆకాశం ఎర్రబడింది. ఆకాశం సూర్యుడు అస్తమించేటప్పుడు ఎర్రగా ఉంటుందే, ఆ ఎరుపుని ఎలా ఊహించి చెప్పాడంటే, బ్రాహ్మణులందరూ సాయంకాలం సంధ్యావందనం చేశారు. ఆ సంధ్యావందనం నీరేమో వజ్రం కింద మారింది. ఈ వజ్రాయుధం వెళ్ళి రాక్షసులు ఒక దెబ్బ కొట్టింది, వాళ్ళ శరీరాలు పగిలాయి, అందులోంచి రక్తం వచ్చింది, ఆ రక్తం ఆకాశమంతా వెదజల్లబడిందేమో అన్నట్టుగా ఎర్రగా ఉందిట. అంటే ఆకాశంలో వచ్చిన ఎరుపు వాళ్ళ రక్తము వలె ఉన్నది అని ఒక ఊహ చేశాడు ఆయన, అంత అద్భుతంగా వర్ణించాడు. ఇంతకీ చచ్చేటప్పుడు దానికి ఆ క్రియకి ఏమని పేరు, అపరక్రియ అని కదా పేరు, అపరదిశన్ అంటాడు. అపరదిశ అంటే పశ్చిమం అని అర్థం నిజానికి, కానీ అపర అనే శబ్దం ద్వారా వాళ్ళంతా దెబ్బలు తిన్నారు అంటే చచ్చారు, చచ్చిన వాళ్ళ శరీరం నుంచి రక్తం వచ్చింది, రక్తం పడిన ప్రదేశాన్ని అపరకర్మలకు వాడతారు కాబట్టి పోతర గారు చెప్పకుండానే పశ్చిమం దిక్కని వాడకుండా కెంపు సొమ్ పెసగే అపరదిశన్ అన్నాడు ఆయన. అపరదిశ అనడం ద్వారా మనకి తెలియకుండానే శ్మశానానికి సంబంధించిన విశేషాలు కూడా తెలియజేశాడు అనమాట. ఈ ఒక్క పద్యంలో ఈ విధంగా ఓ పక్కన వేళకి సంధ్యావందనం చెయ్యండి, చేస్తే ఇంత లాభం అని చెప్పాడు చెప్పకుండానే. ఆకాశంలో వాళ్ళ రక్తంలాగా ఎరుపు వచ్చిందని చెప్పడం ద్వారా అంతరార్థం ఏంటన్నమాట, ఒరే నాయనలారా నిజంగా మీరు అర్ఘ్యం ఇస్తే ఈ అర్ఘ్యం వల్ల మందేహులు దూరం అవుతారా, అప్పుడు మన దేహాలు బాగుంటాయరా, లేకపోతే మన దేహాలు మందేహాలేరా, మనం పనికి రాకుండా పోతామని చెప్పాడనమాట. ఒక్క పద్యంలో అనేక భావనలు విడిచాడు ఆయన. ఈ విధంగా ఆకాశంలో ఎరుపు వచ్చింది, క్రమంగా సూర్యభగవానుడు అస్తమించి కిందకి దిగిపోతున్నాడు పశ్చిమం దిక్కు కేసి, నక్షత్రాలు అక్కడక్కడ కనపడుతున్నాయి. సూర్యభగవానుడు వెళ్ళగానే నిజానికి అది అమావాస్యకు ముందు, చంద్రుడు ఉండకూడదు, కానీ చంద్రుడు వచ్చాట. ఎందుకు వచ్చాడో తెలుసా, గోపాలచంద్రుడి దర్శనం చేసుకుని తరిద్దాం, కృష్ణుడికి వెలుగిద్దామని చంద్రుడు అనుకోకుండానే ముందు వచ్చాటండి. నిజానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్యకు ముందు నాడు పూర్ణచంద్రుడు ఉండడు, ఈ పూట మాత్రమే పూర్ణచంద్రుడు వచ్చాడు. పూర్ణచంద్రుడు ఎందుకు వచ్చాడంటే చంద్రవంశంలో పుట్టాడు కృష్ణుడు. మీకు ముందే చెప్పాను కదా చంద్రవంశం, చంద్రుడికి బుధుడు కొడుకు, బుధుడికి పురూరవుడు కొడుకు, ఆ పురూరవుడికి నహుషుడు కొడుకు, నహుషుడికి యయాతి కొడుకు, యయాతి కొడుకు యదువు, ఆ యదువంశంలో వాడు కృష్ణుడు. మా వంశంలో పుట్టిన కృష్ణ పరమాత్మునికి సాయంత్రం పూట కళ్ళు కనపడకపోతే ఎలాగా, ఆయనకి సేవ చేద్దాం, ఆయన మీద వెన్నెలని ప్రసరింపచేద్దాం అని ఆనందముతో అమావాస్య ముందున్నటువంటి చతుర్దశి నాడు కూడా చంద్రుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. కాలమే మారిపోయింది, కృష్ణుడు వస్తే కాలం మారిపోతుంది, అందుకని చంద్రుడు వచ్చాట. ఆయన ఎలా ఉన్నాడు అప్పుడు ఆ సమయంలో అంటే, ప్రాచీ దిశాంగన పాలభాగంబున దీపించు సింధూర తిలకమనగా, తూర్పు దిక్కు ఒక అందగత్తె, ఆ అందగత్తె నుదుట వెలిగిపోతున్న సింధూర తిలకంలాగా. చంద్రుడు ఎప్పుడు మొదట్లో ఎర్రగా వస్తాడు, పూర్ణిమ నాడు చంద్రుడు కొంచెం ఎర్రగా వచ్చి క్రమక్రమంగా తెల్లబడతాడు. మొదట్లో ఎర్రగా ఉన్న చంద్రుడు ఒక స్త్రీ నుదుటి కుంకుమ బొట్టులో ఉన్నట్ట. దర్పించి విరహుల ధైర్యంబు త్రెంపగా, దర్పకుండెత్తిన దాత్రమనగా. ఎంత ధైర్యంతో ఉన్నవాడైనా చంద్రుడు వస్తే కొంచెం విరహంలో పడతాడు, అంటే మన్మద బాధకి గురవుతాడు. మన్మధుడు ఒక కత్తి తీసుకుని, ఒరే మీరు ఇంద్రియాలను జయించారా, మీ ధైర్యం అనే తీగని తెగొడతారా అని కత్తి పుచ్చుకొచ్చాడా అన్నట్టుగా అర్ధచంద్రాకారంలో ముందు ప్రత్యక్షమై క్రమక్రమంగా పూర్ణచంద్రాకారంలోకి వస్తున్నట్ట చంద్రభగవానుడు. పగలు సంతసిల్ల దొంగలు భీతిల్ల, కడలి ముట్టి మిన్ను ముట్టుకొనగా, పొడిచే సీతకరుడు భూరిచకోరక ప్రీతికరుడు జార భీతికరుడు. తొగలు అంటే కలువు పువ్వులు, కలువు పువ్వులకి సంతోషం కలగజేశాడు చంద్రుడు. వచ్చాడంటే కలువలు వికసిస్తాయి. దొంగలు భీతిల్ల, దొంగళ్ళు భయపడ్డారట, ఎందుకంటే దొంగళ్ళు చీకట్లో అయితే దొంగతనం చేయొచ్చు, వెలుతురులో ఎలాగా, అక్కడ వెలుతురు వచ్చిందంటే దొంగలకి మహాభయం. అందుకే ఎప్పటికి కూడా వాళ్ళు ఎక్కడైనా చీకట్లోనే దొంగతనాలు బాగా చేయడం మొదలెడతారు. అందుకని దొంగలేమో అరే అమావాస్య అనుకున్నావురా, హాయిగా దొంగతనం చేయొచ్చు అనుకుంటే ఈ దిక్కుమాలి చంద్రుడు వచ్చాడు ఏమిట్రా అని తిట్టుకుంటూ భయపడుతున్నారట. అందుకని దొంగలు భీతిల్ల. పొడిచే సీతకరుడు, చంద్రుడు అప్పుడే ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. భూరి చకోరక ప్రీతికరుడు, చకోర పక్షులకి చంద్రుడి యొక్క వెన్నెల ఆహారము కనుక చకోర పక్షులు సంతోషించాయి. జార భీతికరుడు, జారులకి మాత్రం రహస్యంగా తిరిగే విటులకి మాత్రం వెన్నెలుంటే భయం, అందుకని వాళ్ళంతా భయపడుతున్నారు. కడలి మిన్నుముట్టి కడలు కొనగా, సముద్రం చంద్రుడు రాగానే ఆకాశం అంతెత్తు కెరటాలతో ఒడ్డు మీదకి వచ్చి తాకడం మొదలెట్టింది. సముద్రం ఉప్పొంగుతోందన్నమాట చంద్రుడి యొక్క వెన్నెలలో. ఈ విధంగా చంద్రుడు వచ్చాడు. దర్పిత తారాధిప పరిసర్పిత కిరణౌఘ మిళిత సకల దిశంబై ఏర్పడి కమల భవాండము కర్పూరపు క్రోవి భంగి కనుపట్టెన్ రూప. బ్రహ్మదేవుడు ఓ పిచ్చికారి గొట్టం తీసుకుని ఆ గొట్టం నిండా కర్పూరం వేసి, తెల్లని కర్పూరం వేసి ఆ కర్పూరాన్ని టిక్ టిక్ టిక్క లోకం అంతా కొట్టాడు. అప్పుడు ఏమవుతుంది, పిచ్చికారి గొట్టంలోంచి సహజంగా నీళ్లు కొడతారు, రంగులు కొట్టుకుంటారు. హోలీ పండుగ నాడు ఇలా కొట్టగానే ఆ హోలీ పండుగ నాడు రంగులు వచ్చి పడతాయి. కానీ బ్రహ్మదేవుడు హోలీ పండుగ నాటి రంగులు గొట్టంలో పోయలేదు, కర్పూరం పోశాడు. ఆ కర్పూరాన్ని నేల మీదకి ఇలా కొట్టాట. అప్పుడు ఆ కర్పూరం బ్రహ్మదేవుడి ద్వారా గొట్టంలోంచి భూమి అంతా పడిపోతుందేమో అన్నట్టుగా పిండి వెన్నెల పడుతోంది. పైనుంచి వెన్నెల పడుతూ ఉంటే అది కర్పూరపు పొడి జల్లుతున్నట్లుగా ఉందన్నారండి. ఎంత అద్భుతమైన వర్ణన. కర్పూరపు క్రోవి భంగి కనుపట్టిన రూప. చంద్రుడు కిరణములతో ప్రకాశిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు బహుశా పిచ్చికారి గొట్టంలో నుంచి కర్పూరాన్ని నేల మీదకి వెదజల్లుతున్నాడేమో అన్నట్టున్నదట. క్రమక్రమంగా ఆ చంద్రుడి వెన్నెలు ఎక్కువ వస్తూ ఉండగా కంసుడు మాత్రం నిద్ర పట్టక ఏదో కాలక్షేపం చేశాడు. అంతఃపురంలో కూర్చున్నాడు కాసేపు, మంచం మీద పడుకుంటాడు, నడుం నెప్పినట్టు పెట్టినట్టుగా ఉంది. ఆ రాత్రి వాడి బతుకే బతుకని దుర్భరపు బతుకనమాట. గర్రళ్ళము మృంగుటయును ప్రేతము పరిరంభించుటయు నగ్న భావుడగుటయు కరము నెక్కుటయును. వాడికి కళలు వచ్చాయి. ఏమిటా కళలు? కూర్చుంటే కళ, నిలబడితే కళ, పడుకుంటే కళ, మెలకుగా ఉన్నా కళే. ఒకటి కాదు, గరళము మృంగుటయును. విషం తాగినట్టు కళ వచ్చింది. పోయే కాలం వచ్చే ముందు విషం తాగినట్టు కళ వస్తుంది. ఎవరికైనా సరే విషం తాగినట్టుగా రాత్రి కళ వచ్చిందంటే వాడు కేవలం 3 నెలల్లోపు చచ్చిపోతాడు. 3 నెలల్లోపు ఏ రోజైనా సరే ఇక వాడు వీలునామా రాసుకోవచ్చు అనమాట. ఎవరన్నా అలాంటి కళ వస్తే వెంటనే నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి గురువులకి పాదాభివందనం చేస్తే దుస్వప్నం యొక్క దోషం పోతుందని శాస్త్రం బృహస్పతి స్వప్నాధ్యాయంలో చెప్పాడనమాట. అందులో ముఖ్యంగా రాత్రిపూట అమావాస్యకి ముందొచ్చే రాత్రిపూట కొంచెం వెన్నెలు కనుక కనపడిందా, ఆ వెన్నెలుండగా కలొచ్చిందా, ఇంకా తొందరగా ఫలిస్తాయి. విషం తాగినట్టు రాకూడదు. ప్రేతము పరిరంభించుటయు శవాన్ని కౌగిలించుకున్నట్టు కలొచ్చింది. వీడు పడుకుందామని అనుకునేసరికల్లా నిద్దట్లో ఓ శవం రావడం, లేతే అస్థిపంజరం రావడం, వాడిని గట్టిగా కౌగిలించుకుని వచ్చావా నువ్వు నా ప్రియుడివిరా అంటోందిట. దాంతో వీడు హడిలిపోయాడు. విట్లాచారి సినిమాలో ఉన్నటువంటి ఆ దిక్మాలను అస్థిపంజరాలు వచ్చి కౌగిలించుకుంటే ఇంకేం నిద్రపడుతుంది? ప్రేతముని కౌగిలించుకున్నట్టు కలొచ్చిందంటే యమధర్మరాజు గారు వీడిని ఆహ్వానించినట్టే. వీడు టిక్కెట్టు పుచ్చుకోవచ్చు, బక్కెట్టు తన్నవచ్చు అని అర్థం అన్నమాట. నగ్నభావుడగుటయున్ గొడ్డిప్పి తిరుగుతున్నట్టు కలొస్తోందిట. కలలో కనుక వస్త్రములు లేకుండా తిరిగినట్టు ఏ వ్యక్తి అయినా తనకి తాను కనబడ్డాడంటే ఇక వాడు కూడా ఎక్కువ కాలం ఉండడం అర్థం. దాంతోపాటుగా వీడికి గాడిద ఒకటి వచ్చింది. ఆ గాడిద ఎక్కి దక్షిణం దిక్కుకేసి ప్రయాణం అయినట్టు వచ్చింది. గాడిద ఎక్కిన, మొసలెక్కిన, ఒంటెనెక్కిన ఇలాంటి వాళ్ళు కూడా ప్రయాణం అవుతున్నారన్నమాట. పాపం ఇక పెద్ద ప్రయాణం దగ్గరకు వచ్చిందని అర్థం. నల్లని ఒకనొక స్త్రీ మెడ నిండా ఎర్రని దండలు వేసుకుని, ఎర్రని బట్ట కట్టుకుని, గన్నేరు పూల దండ, మందార పుష్పాల దండ పట్టుకొచ్చి ఇవి వాడి మెళ్ళలో వేసి, అబ్బాయి రావోయ్ మాతో పాటు మా ఊరు పట్టుకుపోతాను అని దక్షిణం కేసి వీడు ఈడ్చుకుపోవడం మొదలెట్టింది. అంటే మృత్యుదేవత వచ్చి పట్టుకుపోతుంది అని అర్థం అనమాట. ఇవన్నీ కూడా పరమదోషాలు. నేను మళ్ళీ ఇప్పుడు మీకు స్వప్నాధ్యాయం ఎందుకు చెప్పట్లేదో తెలిసినా, కిందటి సంవత్సరం స్వప్నాధ్యాయం సంపూర్ణంగా చాలా భాగం వరకు మీకు త్రిజటా స్వప్న సందర్భంలో చెప్పాను. ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో అది మళ్ళీ చూసుకోండి. అందులో 4-5 ఎపిసోడ్లు సరిగ్గా లేవట. అందులో కింద కామెంట్లు పెట్టారు, 46, 41, 42 ఇలాంటి ఎపిసోడ్లు సరిగ్గా లేవు బాబు, ఎస్సీబీసీ వాళ్ళల్లారా మీకు పుణ్యం ఉంటుందని వీళ్ళ పేరు మీదుగా నాకు కూడా పెట్టారు. నేను అందుకే ఎప్పటికప్పుడు మన రికార్డులు మన దగ్గర ఉంటే మన రికార్డు భద్రపడకుండా అందులో జాగ్రత్తగా పెట్టుకోవచ్చు అని చెప్పి నాకు కాస్త ఎక్కించి ఇచ్చామనుకో, ఆ 41, 42 ఎపిసోడ్లు ఏవో 4 ఎపిసోడ్లు పెట్టారండి పాపం. 10,585 మంది చూశారు. నేను ఇక్కడికి వచ్చే ముందు చూశాను. మొదటి రోజు ఎపిసోడ్ ఉందే, లాస్ట్ ఇయర్ మనం చెప్పింది అది 21/7 నాడు ప్రసారం చేశారట. ఆ ప్రసారం చేసినప్పుడు ఇప్పటివరకు 10,585 మంది అంతమంది చూసినట్టు లాస్ట్ టైం చూశాను నేను. అందులో కొన్ని ఎపిసోడ్లు లేవు సరిగ్గా, 4, 3 సక్రమంగా లేవు, పెట్టండి అన్నారు. కాబట్టి ఈ గొట్టం ద్వారా మీ అందరికీ వినిపిస్తున్నాను నాయన, అది ఏదో రకంగా దాన్ని సరి చేయించి పెడితే ఎంతో మంది పాపం ఫోన్లు చేసేస్తున్నారు అనమాట. నాకే చేస్తారు, ఎందుకంటే గురువుగారు లోకు కనుక పాపం గురువుగారు అయితే చెబితే వింటారని. కృష్ణుడు అందరికీ దిక్కు కదండి, నేను వాళ్ళకి దిక్కు. అందుకని నేను మిమ్మల్ని ప్రార్థించి ఆ దిక్కు మొక్కు లేకుండా అడుగుతున్న వాళ్ళకి మీరందరూ దిక్కయి ఆ పురాణం సక్రమంగా వినేలా చేయండి మొత్తం మీద. ఎందుకంటే అందులో అత్యద్భుతంగా ఆ రోజున మనం చెప్పుకున్నాం స్వప్నాధ్యాయం, ఏవి మంచి కళలు ఏవి చెడ్డ కళలు, ఎప్పుడొస్తే ఏ కళ ఎలా ఫలిస్తుంది, ఇవన్నీ అందులో ఉన్నాయి వినండి. ఇప్పుడు మళ్ళీ చెబితే ఈ భాగవతం సంపూర్ణంగా అయ్యే అవకాశం లేదు ఇప్పట్లో. ఇంకా చూస్తే 7 రోజులు మిగిలింది వాళ్ళ పూర్తయితే, 7 రోజుల్లోపు మిగతా దాన్ని చెక్క 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 పూర్తి చెయ్యాలి నేను. ఎంత జాగ్రత్తగా ఎడిట్ చేసినా ఈ భాగవతం 40 రోజుల్లో అయ్యేది కాదు. అంత అపూర్వమైన శక్తి ఇందులో ఉన్నది, చెప్పవలసింది ఇంకా చాలా ఉన్నది. సరే, ఇప్పుడు వీడికి అన్ని దుశ్శకునాలు వచ్చాయి, దాంతో వాడు సక్రమంగా నిద్ర అవ్వలేక భీతితో అలా కూర్చుండిపోయి గుండెలు పట్టుకుని ఇంక ఈ పూట నిద్ర పట్టదేమో, ఈ కృష్ణుడు నా పాలిట మృత్యువేమో అనుకుంటూ బతికట్ట. తెల్లవారులు వాడికి ఎక్కడ చూసినా ఏ మూల చూసినా కృష్ణుడే దర్శనమిచ్చాడు. ఈలోపు కృష్ణుడు అక్కడ సూర్యుడు అస్తమించి చంద్రుడు రాగానే ఆ వెన్నెల వేళ ఒక ఇంటి అరుగు దగ్గరికి చేరి ఈ అరుగు మీద పడుకోవచ్చా అని యజమాని అడిగాడు. వాళ్ళు అన్నారు, పడుకోవడమా, మా చేతి భోజనం చేయండి అని కోరారు. ఆరే ఈ గోపయుతులై క్షీరాన్నము గుడిచి రామకృష్ణులు మది కంసారంభ అహితమతులై. ఆ ఇంటి వాళ్ళు ఎవరో పుణ్యాత్ములు, వాళ్ళ పేరు రాయలేదండి భాగవతంలో. మా అరుగు మీద పడుకోవడమే కాదు, మేము పెట్టే భోజనం తినండి అని ఆవు పాలతో తయారు చేసిన భోజనం పెట్టారు, క్షీరాన్నం పెట్టారు. పాయసాన్నం కాదు, పాయసాన్నంలో రకరకాల విధానాలు ఉంటాయి. క్షీరాన్నం అంటే కేవలం పాలు అన్నమే, అన్నం వండి వడ్డించి పాలు పోసారనమాట, పంచదార కలిపిన పాలు. శుభ్రంగా ఆ క్షీరాన్నాన్ని తిని రాత్రిపూట ఎప్పుడు కూడా పెరుగన్నం తినకూడదు, అనారోగ్యం. పాలతో తయారు చేసిన అన్నం మంచిది. రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధిర్ దినే దినే. ఆయుర్దాయం పెరగాలంటే, శ్లేష్మం కంఠాన్ని పీడించకుండా ఉండాలంటే, దగ్గు రాకుండా ఉండాలంటే రాత్రి క్షీరాన్నం తినాలి. పగటిపూటైతేనో పెరుగన్నం తినాలి. మధ్యాహ్నం పూట మాంచి పెరుగన్నం తినవాడు, రాత్రి పాలతో అన్నం తినవాడికి ఈ శ్లేష్మం వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి, ఆయుర్వేదం చెప్పిన మాట అన్నమాట. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా బాలాస్త్రి, నిర్మలోదకం, హోమార్కహ, యజ్ఞార్క, బాలార్కహ అంటే ఉదయం పూట ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానుడు, ప్రేతధూమశ్చ శవం మీద నుంచి వచ్చేటటువంటి గాలి, ఎప్పుడు శవం మీద నుంచి వచ్చేటటువంటి గాలి ఉందే ఆ ధూపాన్ని పీల్చకూడదనమాట. ఉదయిస్తున్న సూర్యుడి ఎండలో ఎక్కువసేపు ఉన్నామా, అలాగే భయంకరమైన శ్మశానం మీద నుంచి వస్తున్నటువంటి పొగని ఎక్కువసేపు పీల్చామా, ఆయుక్షేణం దినే దినే. ఒక 2 శ్లోకాలు చాలా గొప్ప ఉన్నాయి. బాలార్కహ ప్రేతధూమశ్చ వృద్ధాస్త్రి పల్వలోదకం రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ ఆయుక్షేణం దినే దినే. దీనికి వ్యతిరేకంగా వృద్ధార్కహ హోమధూమశ్చ బాలాస్త్రి నిర్మలోదకం రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధిర్ దినే దినే. మొదటి శ్లోకంలో ఏం చెప్పారు, ఉదయిస్తున్నటువంటి సూర్యుడి ఎండ చలికాలంలో బాగుందని ఎదురుగుండా నిలబడకండి, పైత్యమిచ్చి ఆయువును తగ్గిస్తుంది. కాబట్టి ఉదయపు పూట ఎండ మంచిది కాదు. అందుకే పూర్వం కూడా మన వాళ్ళు రే ఎండలో ఉండకరా కళ్ళు తిరుగుతాయి అనేవారు, మంచిది కాదు పైత్యం అనేవారు. ఆ పైత్యం వల్ల మనకి క్రమంగా రోగం వచ్చి పచ్చం పుచ్చుకుని పోయే కాలం వస్తుంది. అందుకని ఉదయపు సూర్యుడి ఎండ అంత మంచిది కాదు. తర్వాత రెండోది ఏంటి, శ్మశానం మీద నుంచి వచ్చేటటువంటి, శ్మశానం అంటే అక్కడ కాలుతున్నటువంటి చితి మీద నుంచి వస్తున్న పొగ ఎక్కువసేపు పీల్చకూడదనమాట. వృద్ధాస్త్రి తనకంటే వయస్సులో పెద్ద స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. ఎప్పుడు కూడా భార్య తనకంటే వయస్సులో చిన్నదై ఉండాలి. పెద్ద స్త్రీ అయితే వీడికి క్రమంగా ఆయువు నశిస్తుంది. పల్వలోదకం అంటే మురికి నీరు, నల్ల చెరువులో నీళ్లు తాగారనుకోండి 4 రోజులు వెళ్ళిపోయినట్టే, మళ్ళీ 5 రోజులు దాకా అక్కర్లా. అందుకని ఎక్కడ పడితే అక్కడ నీళ్లు, ఆ గుంటల్లో కనబడుతున్న నీళ్లు దాక్కూడదు. రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ, రాత్రిపాటు పెరుగన్నం తింటే కూడా ఆయుక్షేణం దినే దినే. దీనికి వ్యతిరేకంగా ఏం చెప్పారనమాట, మనకి వృద్ధార్కహ అస్తమిస్తున్న సూర్యుడు ఆ ఎండ చాలా మంచిది. అందుకే సాయంకాలం పూట ఆటలాడుకుంటే చెమట పట్టి సూర్యభగవానుడి కిరణములు మన మీద పడితే ఆ కిరణములు మనకి డి విటమిన్ ఇస్తాయి, ఆరోగ్యాన్ని పెంచుతాయి. అందుకని వృద్ధార్కహ హోమధూమశ్చ, యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆ పొగ పీల్చండి, మీకు చాలా మంచిది. దానివల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. బాలాస్త్రీ తనకంటే వయస్సులో చిన్నదైన అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆయువు పెరుగుతుందన్నమాట. నిర్మలోదకం మినరల్ వాటర్ బాటిల్ పెట్టుకుని చక్కగా స్వచ్ఛమైన నీళ్లు తాగండి అని ఆ రోజులు చెప్పారు. నిర్మలమైన నీళ్లు తాగండి. ఇందాక గుంటలో నీళ్లు తాగితే పోయే కాలం అన్నాడు, ఇది తాగితే ఆయుర్వృద్ధి అన్నాడు ఆయన. రాత్రవు క్షీరాన్న భుక్తిస్తే రాత్రిపూట పాలన్నం తినండి, ఆయుర్వృద్ధిని తినే తినే. అందుకనే కృష్ణుడు కావాలని లోకానికి ఇందులో కథల కింద కనబడతాయి, కథలు కాదు, మన జీవితం ఎలా నడవాలో చెప్పాడు ఆయన. రాత్రిపూట ఎప్పుడు కృష్ణుడు పెరుగన్నం తినలేదు, పాలన్నమే తిన్నాడు. పగలెప్పుడు పెరుగన్నమే తిన్నాడు ఆయన. మేగడ పెరుగు ఇవన్నీ పగలు, రాత్రిపూట వేడి వేడి పాలు కోసుకుని చక్కగా. అసలు రాత్రి పడుకునే ముందు ఏంటంటే ఒక్క గ్లాసుడు ఆవు పాలు తాగి పడుకుంటే ఇవాడికి ఉంటుంది, శరీరం చురుగ్గా ఉంటుంది. అదేంటో ఆవు పాలు అంటే పడదు కొంతమందికి, వాంతిండి అంటాడు, వాడు పూర్వజన్మ కర్మ అది. నిజం చెప్పాను నేనల్లా, కర్మయోగం వల్ల పాలు పడవన్నారు. నిజంగా రాత్రిపూట ఒక్క గ్లాసు ఆవు పాలు తాగి గోశాలకి డొనేషన్ ఇవ్వండి, ఆవు పాలు కొనుక్కోండి, ఒక్క గ్లాసు పాలు 100 రూపాయలు ఇచ్చి కొనుక్కోండి, పెద్ద ఎక్కువేం కదా ఈ రోజుల్లో, తద్వారా గోవుకు ఉపయోగపడతాయి 100 రూపాయలు. ఆ పాలు తాగండి, పాపాలు పోతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది, గోవుల్ని పూజించిన పుణ్యం వస్తుంది, గోవుకి ఎంత ఇచ్చిన పుణ్యం వస్తుంది. ఎంత పుణ్యం అండి అది, గోవుకి మన చేతితో 1 రూపాయి దానం చేసినా ఆ 1 రూపాయి 1,00,000,000 జన్మల నరకాలని తొలగించి తీరుతుంది. గోరక్షణ చేసేవాడు ఎప్పుడు తాను తనను తాను ఉద్ధరించుకొని లోకాన్ని ఉద్ధరిస్తాడు. కాబట్టి శ్రీకృష్ణుడు ఆరేయి గోపయుత్తులై పిల్లలతో కలిసి క్షీరాన్నం తిని కంసుడి సంగతి తెలుసు గనక నిద్రపోకుండా పిల్లల్ని మాత్రం నిద్రపోమని కాపలా కాస్తూ అలా ఉన్నారట. అంటే కంసుడి వల్ల పిల్లలకి ప్రమాదము రాకుండా కృష్ణుడు నిద్రపోకుండా కూడా కాపాడగలడు. కానీ లోకానికి ఏం సందేశం ఇచ్చాడు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు అక్కడ ఉండగా మనం నిద్రపోవడం ఏంటి, మనం ఎప్పుడు గురువులు, గురువులు ఏం చెయ్యాలి, శిష్యుల్ని రక్షించాలి, శిష్యులు ఏం చేయాలి, గురువుకి సేవ చేయాలి. ప్రస్తుతం శిష్యులు అలిసిపోయారు, అందుకని వాళ్ళు నిద్రపోతున్నారు, నేను గురుణ్ణి, నేను కాపాడతాను అని ఆ జగద్గురుడు నిద్రపోకుండా కాపాడాడు. తెల్లవారుజామున లేచారు, స్నానాలు చేశారు, సూర్యభగవానుడు వస్తూ ఉంటే అందరూ చేతులు జోడించి సూర్యుడికి నమస్కరించారు. అబ్బబ్బా, సూర్యభగవానుడు అత్యద్భుతంగా కనబడ్డాట ఆ సమయంలో. అరుణహరి నఖర విదళి తగు రుతి మిరే భేంద్ర కుంభకూట వినిర్ముక్త రుధిర మౌక్తికముల క్రియ కెంపు అపరదిశన్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే నిన్నటికి ఇప్పటికీ తేడా చెప్పాడు. సూర్యభగవానుడు తూర్పు దిక్కున కొంచెం కొంచెం వస్తున్నాడు. ఆయన వస్తూ ఉంటే కూడా కిరణములు ఎర్రగా వస్తున్నాయి. ఆ సమయంలో ఇంకా నక్షత్రాలు ఉన్నాయి, తెల్లవారుజామున నక్షత్రాలు ఉన్నాయి. సూర్యభగవానుడు ఎర్రని కిరణాలు దాని మీద పడ్డాయి. అది చూడడానికి ఎలా ఉందో తెలుసా, సింహం, ఎర్రని సింహం ఒకటి వచ్చింది, ఏనుగు యొక్క కుంభస్థలాన్ని చీల్చింది. ఆ ఏనుగు కుంభస్థలంలో ముత్యములను ఉంటాయి, ఇంతంత మాంసముద్రలు ముత్యాల్లో ఉంటాయి. ఆ ముత్యములు రక్తంతో కలిసి తూర్పు దిక్కంతా వెదజల్లబడ్డాయట. అలాగా అరుణహరి తూర్పు దిక్కున అరుణకాంతి అనే సింహము చీకటి అనే ఏనుగు యొక్క కుంభస్థలం చీలిస్తే ఆ చీకటి అనే ఏనుగు కుంభస్థలంలో నుంచి రక్తంతో ముత్యములు వెదజల్లబడినట్లుగా తూర్పు దిక్కున నక్షత్రములు ఎర్రని కాంతిలో మెరిసిపోతున్నాయి అనమాట. ఆ నక్షత్రాలన్నీ ముత్యాలట, ఆ రక్తంలో ఉందట ఎరుపంతా, అంత అద్భుతంగా వర్ణించారు. వెంటనే అందరూ 2 చేతులు జోడించి నమస్కరించారు. ఆ నమస్కారం చేయటం ఎలా ఉందో తెలిసినా, 2 చేతులు ఏమో కలువ పువ్వులట, కలువ పువ్వులు ముడుచుకుపోయాయి. సూర్యుడు వస్తే కలువులు ఏమవుతాయి, ముడుచుకుపోతాయి. కళ్ళేమో తామర పువ్వులట, తామర పువ్వులు సూర్యుడు వస్తే ఏమవుతాయి, వికసిస్తాయి. కళ్ళు ఇలా తెరిచారు, చేతులు జోడింపబడ్డాయి. ఆహా, ఏం వర్ణన, చేతులనే కలువ పువ్వులు ముడుచుకుపోయాయి, కళ్ళనే తామర పువ్వులు మాత్రం సూర్యుడిని చూసి వికసించాయి, ఆయనకి నమస్కరిస్తున్నాయి. ఆ సమయంలో మహానుభావులంతా సంధ్యావందనాలు మొదలుపెట్టారు. ఎక్కడి వాళ్ళక్కడే తమ తమ నిత్య కార్యక్రమాల్లోకి అడుగుపెట్టారు. శ్రీకృష్ణుడు బలరాముడు కలిసి హాయిగా స్నానం చేసి బట్టలు ధరించి సుగంధ ద్రవ్యాలు పోసుకుని పిల్లలతో కలిసి, పిల్లలారా, ముందుగా మీరందరూ కంసమహారాజు గారి సభలోకి వెళ్ళండి, మాతో వస్తే మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని నందాదులతో కలిపి కంసుడి యొక్క సభకి పంపాడు. కంసుడు వచ్చాడు, పెద్ద ఎత్తైనటువంటి మంచం మీద కూర్చునున్నాడు. ఇప్పటి ముక్కలో చెప్పాలంటే రంగస్థలము అని సంస్కృతంలో అన్నారు, తెలుగులో స్టేడియం అంటారన్నమాట. క్రికెట్ స్టేడియం చూశారు కదా, అలా అలా స్టెప్ బై స్టెప్ ఎత్తెత్తుగా మెట్లుంటాయి, వాటి మీద ఏమో అందరూ కూర్చుంటారు. ఆఖరణ పైనున్న సింహాసనం మీద కంసుడు కూర్చున్నాడు, మధ్యలో అంతా రంగస్థలం ఉంటుందన్నమాట. అంటే భూమి, ఆట భూమి, అది మల్ల యుద్ధం చేయడానికి వరకు వచ్చే భూమి. మల్లులు అందులో ఉన్నారు భూమి మీ దగ్గర. తక్కిన వాళ్ళంతా వారి వారి అర్హతలు బట్టి ముందొచ్చిన వాళ్ళు ముందు, వెనకొచ్చిన వాళ్ళు పైన కూర్చున్నట్టుగా కూర్చున్నారు. బాగా ఎత్తుగా ఉన్న ఆసనాల మీదేమో గొప్ప గొప్ప మంత్రులు కూర్చున్నారు. అందరికంటే ఎత్తైనటువంటి ఒక పెద్ద సింహాసనం మీద కంసుడు కూర్చున్నాడు. నందాదులు వచ్చారు, ఆయన పాదాలకు నమస్కరించారు కంసుడికి, కానుకలు ఇచ్చారు, అందరినీ కూర్చోబెట్టాడు. ఎక్కడ ఎవరు ఎలా కూర్చోవాలి, అందరినీ కూర్చోబెట్టాడు. పిల్లలు వచ్చారు, పిల్లలు కొంచెం కింద కూర్చున్నారు. ఈయన అందరూ కూర్చున్నాక మల్లులు పెద్ద కొండల్లాంటి శరీరాలు ఊపుకుంటూ మహారాజు గారికి నమస్కరించి కిందన్న మట్టి ఒంటికి పూసుకున్నారట. ఆ సమయంలో ఆ కర్ణ రంగస్థలంలో అడుగుపెట్టారు బలరామకృష్ణులు. సరిగ్గా సింహద్వారం దగ్గర కువలయాపీడమని ఒక పెద్ద ఏనుగు ఉన్నది. ఆ ఏనుగు అంత పూర్వం 1000 ఏనుగుల్ని యుద్ధరంగంలో చంపినటువంటి బలమైన ఏనుగది. ఆ ఏనుగు మీద మావటివాడు కూర్చున్నాడు. ఆ ఏనుగుకి కాస్త నల్లమందు కూడా పెట్టాడు. దాని మీద ఎక్కి అంకుశంతో కృష్ణుడిని బలరాముడిని చూడి చూసి చూడగానే ఏనుగును ఒక పోటు పొడిచి, ఓయ్ ఏనుగా పో, వాళ్ళని తొక్కన్నాడు. దాంతో ఏనుగు కొండలాగా తన శరీరాన్ని ఊపుకుంటూ మహావేగంగా బలరామకృష్ణులకేసి రావడం మొదలెట్టింది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఓరీ కుంజర్రపాల మా దశకు నీ ఉద్యన్మదే వేంద్రముల్ ప్రేరేపంబనిలేదు త్రిప్పు మరలం ప్రేరేచిన నిన్ను గంభీరోగ్రాశని తుల్యముష్టిహతులం భేదించి నేడంతకు చారం బుత్తు మహత్తర ద్వీపముతో సిద్ధంబు యుద్ధంబునం. ఓరి కుంజరపాల మావటివాడ, మేం పిల్లలం, కంస మహారాజు గారు పిలవగా ఆయన మేనల్లుళ్ళం గనక సభలోకి వెళ్ళి ఏదో చూద్దాం సభలో ఉన్న కార్యక్రమాలన్నీ అని ఆనందంతో వచ్చాం. తీరా చూస్తే నువ్వు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా ఏనుగుతో తొక్కించి పీనుగుల్ని చేసి చంపాలని చూస్తున్నావు. ఒరే, మేము పిల్లలం రోయ్, ఏనుగు తొక్కితే పచ్చడైపోతాం, మా మీదకి ఏనుగుని తోలవద్దు, మా మాట విను, పక్కకి తిప్పు అంటుంటే వినిపించుకోకుండా సూటిగా బలరామకృష్ణులు మీదకి తోలేశాడు వాడు. అప్పుడు ఆయన అన్నాడు, మా మీదకి తోలద్దు అంటే తోలుతున్నావు, అలా తోలవలసిన అవసరం నీకు లేదు, అయినా తోలుతున్నావు. ఇప్పుడు నేను హెచ్చరిస్తున్నాం, మారు మాట్లాడకుండా ఏనుగు పక్కకి తిప్పుతావా, లేదంటే మా పిడుగుల్లాంటి ఈ పిడిగుద్దులతో నిన్ను నీ ఏనుగుని పీనుగుల్ని చేసి యమలోకానికి పంపుతాం భయంకర యుద్ధంలో అనగానే వాడు పక్కపక్క నవ్వాడు. ఒరే, గుద్దితే పడిపోవడానికి ఇది వెన్నపూసలు పెట్టిన కుండ కాదు రోయ్, కొండ నీ మొహం మండ అన్నట్ట. అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, చూడరా అన్నీ కొండలే, అది కొంచెం పెద్ద కొండ, కొండలాంటి కొండ, మేము కొంచెం చిన్న కొండలం అంటూ చిరునవ్వు నవ్వి వెంటనే ఏనుగు మీద దాకా వచ్చి తొక్కబోతున్నప్పుడు కాలెత్తి తొక్కబోతూ ఉంటే ఆ నాలుగు కాళ్ళ మధ్యలో చెవితలకు దూరొచ్చి తోకపుచ్చుకుని ఏదో చంటిపిల్లాడు ఏనుగు బొమ్మలు లాగినట్టుగా ఇలా ఈడ్చి పారేసి గిర్రం తిప్పేట. అంత ఏనుగు గిరగిరగిరా తిరిగిపోయింది. కాసేపు కాళ్ళలోంచి దూరారు, పైనుంచి కిందకి దూకారు. ఏనుగు మీద నుంచి అవతలకు దూకేవారు, తోక పట్టుకు ఈడ్చారు, తొండం బుచ్చుకు లాగారు, దంతాల మీద ఎక్కి ఆడారు. ఇలా పావు గంట అటు ఇటు ఆడుకుని హఠాత్తుగా కృష్ణుడు బలరాముడు ఏనుగు మీద ఎక్కి దాని తొండం బుచ్చుకుని చెరో దంతం మీద నిలబడి పెళ్ళు మరి కాళ్ళతో తొక్కు తొక్కారు. తొక్కడంతో ఆ దంతాలు విరిగి కింద పడిపోయాయి. ఆ దంతాలు రెండు విరిగిపోగానే నెత్తురు కారుతూ ఉన్నటువంటి దాని దగ్గరికి వెళ్ళి ఈ దంతాలతోనే దాని డొక్కల్లో చెరోవైపు పొడిచి 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 సంహరించారు. ఆ ఏనుగు కింద పడిపోయింది. అప్పుడు జరిగిందో తమాషా, ఇదేం కుండ కాదు అని కృష్ణుడిని తిట్టాడుగా మరి వాడు. తీరా ఏం జరిగింది, ఏనుగు ఎప్పుడైతే కింద కూలిపోతుందో ముందు వాడి కింద పడిపోయాడు. వాడి పడిపోగానే వాడి మీద వచ్చి కొండలా ఏనుగు పడిపోయిందిట. ఒక్క దెబ్బకి వాడు పచ్చడైపోయాడు. కొండ కింద పడినటువంటి కొండలాగా పగిలిపోయింది వాడి శరీరం. నిజం చెప్పాలంటే కొండ పెంకులైనా పగిలాక కనబడతాయట, వాడి శరీరం మాత్రం మళ్ళీ నవ్వుతో నవ్విషత అయిపోయింది, పచ్చడైపోయింది. అందుకే భగవంతుణ్ణి హాస్యానికైనా తిట్టరాదు. వాడు కృష్ణుడిని ధిక్కరించి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఏనుగు కింద పడి వాడు పీనుగైపోయాడు. సాధారణంగా ఎవరు తీసిన గోతులో వాళ్ళు పడతారంటారా, కాదు, ఎవరు ఏనుగు కింద వాళ్లే పడి చచ్చిపోతారంటే వీడే పాపం, వాడి వాహనం కింద వాడే పడి చివరికి పచ్చడై చచ్చిపోయాడు. అప్పుడు కృష్ణుడు ఆ ఏనుగును లాగి పారేసి అన్నయ్యకో దంతం ఇచ్చి తానో దంతం పుచ్చుకుని దంతాలు రెండూ కూడా పుచ్చుకుని భుజాల మీద ఎర్రని రక్తంతో తడిసిన ఏనుగు దంతాలని గదల్లాగా మూపుల మీద పెట్టుకుని టీవీగా రంగస్థలంలోకి అడుగుపెట్టారు. కంసుడు ఉన్నటువంటి ఆ రంగస్థలం దగ్గరకు వచ్చారట. ఎత్తుగా మంచం మీద కూర్చుని కంసుడు దూరం నుంచి ఇదంతా చూస్తూనే ఉన్నాడు. వాడి గుండెలు దద్దరిల్లిపోయాయి. అమ్మ బాబో, ఇంత బలమైన ఏనుగుని ఒక్క దెబ్బకి వీళ్ళు పీనుగులు చేసేసారి అనుకున్నట్ట. కు అంటే భూమి, వలయము అంటే మండలం, భూమండలం మొత్తాన్ని పీడించిందా ఏనుగు, అందుకే దానికి కువలయాపీడం అని పేరు. భూమిని పీడించేటటువంటి మదమైన శక్తి ఇంద్రియములకు ఉన్నది. మన ఇంద్రియాలకి కువలయాపీడం అని పేరన్నమాట. మనం మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోకపోతే ఇంద్రియాలతో ఏం చేస్తాం, పాపాలు చేస్తాం. పాపములు పెరిగితే ఈ పాపం భూమికి భారం అవుతుంది. భూభారము అంటే మనం ఇంద్రియములతో చేస్తున్న పాపములే. పాపాలని ఆవిడ తట్టుకోలేదు. కాబట్టి ఇది శ్రీకృష్ణ పరమాత్మ కువలయాపేడమును చంపాడు అంటే భయంకరమైన ఇంద్రియ ఉన్మాదమును పరిమార్చను అని అంతరార్థం. కువలయాపేడం అనే పేరుతోటి ఇంద్రియముల యొక్క ఉన్మాదం రెచ్చిపోతుంటే దానిని సంహరించి దాని కోరలు పీకి ఇంద్రియాలను అదుపులో పెట్టి ఇప్పుడు గోపాల బాలుడు లోపలికి రాగానే కంసుడు గుండెలు బేజారుమంటూ ఉండగా చాణూరుడికేసి ముష్టికుడికేసి తక్కిన మల్లులకేసి సైగ చేసేట. అప్పుడు చాణూరుడు వచ్చాడు. కృష్ణ, నీ అన్నగారికి బలరాముడికి నీకు స్వాగతం. మీరు వచ్చి అందరిలాగా రంగస్థలంలో ఉన్న ఆసనాల మీద కూర్చోవడం కాదు, కాసేపు మహారాజు గారికి మీ శరీర బలాన్ని కుస్తీపట్లు అనే పేరుతో ప్రదర్శించి చూపించండి. మేము విన్నాం మీరు మీ తోటి పిల్లలు బృందావనంలో పశువులు మేపుకుంటూ కుస్తీపట్లు పడుతూ ఉంటారని. మీకు బాగా కుస్తీ వచ్చుటగా మీరు మల్ల యుద్ధంలో ఆరితేరిన వాళ్ళని పెద్దలు చాలామంది చెప్పగా విన్నాం, కళ్ళారా చూడలేదు. ఇదిగో ఇప్పుడే చూసాం మీరు ఎటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు. అసలు మనలాంటి వాళ్ళం విద్యలు నేర్చుకుంటే ఆ విద్యలు మహారాజు గారికి చూపించాలి. జనములు నేర్చిన విద్యలు జననాథుల కొరకు కాదు. జనం ఏదైనా ఒక విద్య నేర్చుకుంటే అది మహారాజుకి దేశానికి ఉపయోగపడాలి. మన దేశానికి మన రాజుగారికి ఆనందం కలిగించేలాగా కాసేపు కుస్తీపట్లు పడదామా అన్నాడు. అనగాని కృష్ణుడు తెల్లబోయి, అదేమిటండి మేము మీతో కుస్తీపట్లు పట్టడమా? మేము చిన్నపిల్లలం, ఇప్పుడే 8 ఏళ్ళు. ఐ ఆమ్ ఓన్లీ 8 ఇయర్స్ బాయ్. మా వాడేమో 9 ఏళ్ళవాడు. మీరు చూస్తే ఒక్కొక్కళ్ళు కొండల్లో ఉన్నారు. ఎంత అమాయకంగా అన్నాడో కృష్ణుడు ఏమెరగనట్టుగా. సాములు లేవు మా వలన, మేము సాముగరిడీలు చెయ్యలేదు మీకు. మళ్ళీ సత్వము కల్దన్న రాదు, శరీరంలో బలం ఉందని చెప్పడానికి వీల్లేదు, కొంచెం పక్కగా ఉన్నాం. మల్ల సంగ్రామ విశారదుల్ కులిశ కర్కశ దేహులు మీరు. మీరు ఎన్నో యుద్ధములు చేసి 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 శరీరం అంతా కూడా కాయలు కాసిపోయాయి. మీ శరీరాలు కర్కశమైపోయింది. మీ శరీరం వజ్రాల్లో ఉన్నాయి. మీ శరీరాలు బాగా తిండి తిని వ్యాయామం 24 గంటలు చేసి చేసి వయస్సుతో పాటు శరీరాన్ని కండలని చురుకుదనాన్ని పెంచుకున్న వాళ్ళు మీరు. మేము పిల్లలం, వ్యాయామం లేదు, అసలు ఏ విధమైన యుద్ధాలు చేయలేదు. కొండల్లాంటి మీరెక్కడ, చిన్న చిన్న పిల్లలం మేమెక్కడ. ఏనుగు తన కాలితో ఒక పక్షి యొక్క గుడ్డును తొక్కితే ఆ గుడ్డు ఏమైపోతుంది? నలిగి పచ్చడైపోతుంది. మేము అలాంటి వాళ్ళం. మీతో యుద్ధం చేయడం ధర్మం కాదు. అయినా మళ్ళీ ఇక్కడుంది కొసమెరుపు అనమాట. అయినప్పటికీ మహారాజు గారికి మన విద్యలు ప్రదర్శించి ఆనందం కలిగించాలని కదా మీరు అన్నారు. రాజుగారికి ఆనందం కలిగించడానికైతే ఉత్తునే మల్ల యుద్ధం చేద్దామే. నువ్వు కోరావు గనక నీ తోడుత నీ పెనగద, నీతో నేను యుద్ధం చేస్తాను, కానీ నువ్వు గట్టిగా కొట్టకూడస్తామా అన్నట్ట. అనగాని వాడేమన్నాడు తెలుసా, నావాలో నకు కిశోరస్వం బలశ్చ బలినాం వరహ లీలయేభో హతోయేన సహస్రద్వీప సత్వభృత్. ఏమిటి నాటకాలు ఆడక కృష్ణ, నా బాలహ నువ్వేం బాలుడివి కాదు, నా కిశోరస్వం. కిశోరుడు అంటే 8 ఏళ్ళలోపు వాడిని కిశోరుడు అంటారు. 8 ఏళ్ళ కుర్రాడివా నువ్వేం కాదు. నువ్వు ఈ బలరాముడు బలులకే బలులు, మహాబలవంతులు. చూశాంగా లీలయ యభహ, చాలా తేలికగా చెరుకు గడ విరిచినట్టుగా మా ఏనుగు దంతాలు విరగ్గొట్టారు. ఆ ఏనుగు ఎటువంటి ఏనుగో తెలుసా, సహస్రద్వీప సత్వభృత్, 1000 ఏనుగుల పరాక్రమం కలిగిన ఏనుగు. ఈ ఒక్క ఏనుగుతో 1000 ఏనుగులు ఒకేసారి పడగొట్టచ్చు. అటువంటి ఏనుగుని దంతాలు విరగ్గొట్టి కింద పడగొట్టి పీనుగుల్ని చేసి ఏమి ఎరగనట్టుగా మేము పిల్లలం అంటారా? ఏమంటామంటే సరే నీకు అంత సరదాగా ఉంటే చెప్పు, నీతో నేను ముష్టికుడితోటి బలరాముడు ముష్టి యుద్ధం చేస్తాం అనగానే పోనీ ఇప్పటిదాకా వాడు ఏమన్నాడండి, కసేపు యుద్ధం చేద్దామన్నాడా? నీతోటి నేను బలరాముడు ముష్టిగుడితో అనగానే పళ్ళు పటపట కొరికి ఏమిటేమిటి నన్నే ఎన్నుకున్నావా? బలరాముడు కాస్త నాతో యుద్ధం చేశాడంటే కొంచెం అర్థం ఉంది. బలరాముడు కొంచెం కఠిన శరీరంతో ఉన్నాడు, నువ్వు చూస్తే మరీ బొత్తిగా సన్నగా ఉన్నావు, అర్భకుళ్ళ ఉన్నావు. నువ్వు నన్నెంచుకుంటావా? నాతో పోరగా ఎంత వాడ విసిరో, నాపాటియే నీవు విఖ్యాతుండం కులజుండ సద్గుణుడ. నాది మంచి వంశం, మంచి క్షత్రియ వంశంలో పుట్టాను, నువ్వు గొల్లవాడివి. నేనా పరాక్రమవంతుణ్ణి, నీకా మీసాలు రాలేదు. నేనా రోజు రక్తం తాగుతా, కళ్ళు తాగుతాను, మాంసాలు గొర్రెలకు గొర్రెలు 500 గొర్రెలు పటాపటాలు ఆగిపారేస్తాను. నువ్వు వెన్నపూస తింటావు, వెన్నపూస తినే నువ్వు దొన్నలా ఉన్న నాతో యుద్ధానికి రావడమా? ఇంత పొగరా, ఏదో నేను యుద్ధానికి రమ్మన్నాను అనుకో, నీకు తగిన వాడిని ఎన్నుకోక డైరెక్ట్గా నాతోటే యుద్ధానికి వస్తానంటావే. సరే సరే, నీ సంగతి ఏమిటో చూస్తాను రా, నా వంశము నా గుణము చూపిస్తాను. ఒకవేళ నువ్వు విష్ణువుని అనుకుంటున్నావేమో, అదిగాక నీవు శ్రీహరినంటే అని మహిమతో నుండంగా మధురాపురముగాని పొలుపారు వైకుంఠపురము కాదు. నీ మహిమ చూపించడానికి నువ్వు శ్రీహరివి అనుకుంటున్నావేమో, నువ్వు హరివైనా మాకేం భయం లేదు, హరివైనా భయం లేదు. ఇది మధురాపురం, కంసమహారాజు గారు ఉండే మధురాపురం కానీ వైకుంఠపురం కాదు. ఆలించి వినగన బాహుస్వనంబుగాని నారదు వేణా స్వనంబుగాదు. సరదాగా వినడానికి నారదుని యొక్క మహతి అనే వీణ నుంచి వచ్చే శబ్దం కాదు, నా బాహువులలో కొట్టుకుంటే వచ్చే శబ్దం. ఏమనుకుంటున్నావో, ఇంకా నిన్ను కృష్ణ శభాష్ అని పొగడ్డానికి ఇక్కడున్న వాళ్ళు నీ గోపాలకులు కాదు, అక్కడున్న సంసార రహితుల సభయు కాదు, సంసారం లేని సన్యాసుల సభ అనుకుంటున్నావా? ఇది మా కంస మహారాజు గారి భటుల యొక్క మల్లుల యొక్క సభ ఇది. సరే కారా, రా రా గోపాల, ఇదిగో ఈ ముష్టిఘాతం ఉన్నదే, ఇది ఒక్క దెబ్బకి నిన్ను యముడి దగ్గరికి పంపుతుంది. నువ్వు ఇంతకాలం తినడానికి ఉపయోగపడే నవనీతముల ముద్దగాదు మెసగన్ నా ముష్టి గోపార్భక. వెన్నపూస అనుకుంటున్నావేమో, ఇది వెన్న కాదు, నా ముష్టిఘాతం కాసుకో అనగానే నువ్వు ఏమన్నా నాకు సరదాయే, యుద్ధం చేద్దాం అని అమాంతంగా కృష్ణుడు రంగంలో దిగాడు. కృష్ణుడు చాణూరుడితో, బలరాముడు ముష్టికుడితో యుద్ధం మొదలెట్టారు. పక్కన తక్కిన మల్లులు చూస్తున్నారు, 105 మల్లులు మొత్తం వాళ్ళు, 5 గోదాలో ఉన్నారు, మిగతా 100 కూర్చుని ఉన్నారట. ఈలోప ఆ సంసార సభ లేకపోతే సన్యాసుల సభ అని వీడు పలుకుతున్నప్పుడే ఆ మాటలకి ఆ సభలో కూర్చున్నటువంటి మధురాపురవాసులు వణికిపోయారు. అయ్యయ్యో ఏం అన్యాయం అండి, ఇంతకంటే కలిపురుషుడి యొక్క ప్రభావం ఇంకెక్కడుంటుంది, ఇది ద్వాపరయుగమా కలియుగమా, ఎంత అన్యాయం ఇది, ముక్కుపచ్చలారని పసిపిల్లల మీద కొండల్లాంటి మల్లుల్ని ఉసిగొలుపుతాడు ఈ కంసుడు, ఎంత నీచుడు, వాళ్ళ నాన్నని చెరసాల్లో పెట్టాడు, వసుదేవుణ్ణి చెరసాల్లో పెట్టాడు, చెల్లెల్ని పీడించాడు, ఈ దుర్మార్గుడి పరిపాలనలో మనం ఉన్నాం, ఇదేం గవర్నమెంట్ అండి, మనం అనవసరంగా ఓటేసి ఎన్నుకున్నాం ఈ దుర్మార్గుణ్ణి, అసలు ఇక్కడికంటే దూరంగా వెళ్ళి ఇంకెక్కడన్నా బతికితే బాగుండును. అయ్యయ్యయ్యో, ఈ పసిబాలుని ఎవరూ రక్షించలేరా, ఎంత అందంగా ఉన్నారు వాళ్ళు, మనం కూడా బృందావనంలో ఉండి ఉంటే గోపికల్లాగా హాయిగా ఆయనతో పాటు విహారం చేసేవాళ్ళం. ఈ దరిద్రుడి పరిపాలనలో రోజు గోహత్య, మాంసం ముద్దలు, కళ్ళు, ఇవి తప్ప ఏమీ లేవు కదా అని తిట్టుకోవడం మొదలెట్టారట వాళ్ళు. ఈలోపు కృష్ణుడు, ఓహో అందరూ నా గురించి జాలి పడుతున్నారని కనిపెట్టి అమాంతంగా చాణూరుడు 2 పుచ్చుకుని గిరగిరగిరగిరా తిప్పాట. ఆ గిరగిరా తిప్పుతున్నప్పుడే వాడి ప్రాణాలు ఎగిరిపోయాయి, వాడిని తీసి నేల మీద పారేశాడు. అసలు వాడికి తలెక్కడుందో, కాళ్ళెక్కడున్నాయో, ఏ అవయవం ఎక్కడుందో తెలియకుండా చిన్నాభిన్నమై కింద పడిపోయాడు వాడు నెత్తురు కక్కుకుంటూ. బలరాముడు కూడా, వీడు నిజంగా బలరాముడురా అని అందరూ మెచ్చుకునేలాగా ఒక్క పిడికిటి పోటుతోటి ముష్టికుడి యొక్క ఉరస్సుని, వక్షస్థలాన్ని పగలగొట్టి కింద పారేశాడు. ఈలోపు శలుడు, తోశలుడు, కూటుడు అనే 3 అయ్యి బాబాయ్ మా వాళ్ళు చచ్చిపోతున్నారని కృష్ణుడి మీదకి వస్తుంటే కృష్ణుడు వాళ్ళిద్దరిని ఎడంకాలతో తన్ని పడగొట్టాట ఆ 3. ఈ విధంగా 5 మల్లులు నిమేష మాత్రంలో పడిపోయారు. అమ్మ బాబో, మన వాళ్ళంతా నిమిషాల్లో చచ్చిపోయారు, మనం మిగతా 100 సామాన్యులం వాళ్లతో పోలిస్తే మనం యుద్ధం చేసి చావడం కంటే పారిపోవడం మంచిది అనుకుని, కృష్ణ మీరు మీరు పడండి, మా రాజుగారికి మీకు తగాదా ఉంటే మీరు మీరు చూసుకోండి, మేము పారిపోతున్నాం, మేము ఏపీకి మళ్ళీ వెళ్ళిపోతాం, వాళ్ళంతా చెప్పాను కదా పాప ఆంధ్ర వాళ్ళు, అందుకని మేము మళ్ళీ వెళ్ళిపోతాం అక్కడికి అని పరుగు పరుగున మధురా నగరాన్ని వదిలి మళ్ళీ వెనక్కి చూస్తే ఒట్టు పారిపోయారు. ఈ విధంగా క్షణాలలో 5 మల్లులు తెచ్చిపోవడంతో పళ్ళు పటపట కొరికి కంస మహారాజు గారు, ఒరేయ్ ఆగండ్రా ఆగండి, ఈ భయంకరమైన సంఘటనలు చూడలేకపోతున్నాను, ఈ గొల్లపిల్లలిద్దరిని తన్ని బయటికి తరిమేయండి, ఈ వసుదేవుణ్ణి చంపేయండి, ఈ నందుడు దుర్మార్గుడు కృష్ణుడిని పెంచాడు వీడిని చంపేయండి, ఇక్కడున్న గోపాలకులందరినీ చంపేయండి, మా నాన్న ఉగ్రసేనుడు దుర్మార్గుడు వాణ్ణి చంపేయండి, చంపేయండి రోజు చంపేయండి అన్నట్టు వాడు పిచ్చెక్కిపోయింది అన్నమాట వాడికి. ఏం మాటలో పాపం వాడికి ఏం ఆడుతున్నాడు తెలియక, అందరినీ చంపండి, ఈ గొల్లవాళ్ళ యొక్క సొమ్మంతా దోచుకోండి అంటున్నాడో లేదో. నోటిలో మాట నోట్లో ఉండగానే ఇంకా భటులు ఏం కదలలేదు. ఈలోపు కృష్ణుడు చెంగున ఇక్కడి నుంచి ఎగిరి, అక్కడ రాశారు లఘీమ అనే విభూతితో ఎగిరాడన్నారు వేదవ్యాసుల వారు. అణిమ లఘిమ గరిమ మహిమ ఈశత్వం వశత్వం ప్రాప్తి ప్రాకామ్యం ఇవి అష్టసిద్ధులు. అందులో లఘిమ అనే సిద్ధితోటి కింద నుంచి ఎగిరి పైకి దూకారు. అమాంతంగా కింద నుంచి పైకి సులభముగా ఎగిరేటటువంటి విభూతికి లఘిమ అని పేరు. సుస్పష్టంగా వ్యాసుల వారు లఘిమ అనే విభూతితో ఎగిరి దూకేట. ఎందుకని, కింద ఉన్నటువంటి గోదాలో రంగస్థలంలో ఉన్నటువంటి ఎత్తు పైన ఉన్నటువంటి ఎత్తుకి ఎంత తేడా ఉన్నది, 27 అడుగులు ఎత్తున్నదట. ఇప్పుడు సాధారణంగా ఇలాంటి స్టేజ్ ఎలా ఉంటుంది, దీని అంతటికి రంగస్థలం అని పేరు. కింద ఉన్నటువంటి దానికి చూచేటటువంటి స్థలం అని పేరు. ఈ కింద నుంచి ఇది మహా అయితే 4 అడుగులో 3 అడుగులో ఉంటుంది. అటువంటిది కంసుడు 27 అడుగులు ఎత్తుని కట్టించుకున్నట్టే సింహాసనం. నేల మీద నుంచి 27 అడుగులు ఎత్తు ఒక్క దెబ్బకి ఎగిరి దూకాడంటే కృష్ణుడు ఆయన లీల ఎటువంటిదో ఆలోచించండి. ఎగిరి దూకగానే అమాంతంగా డాలు కత్తి తీశాడు వాడు. దాంతో కంసుని భటులు శభాష్ కుర్రాడు ఆ కత్తితో నరికేయి అన్నారట. ఈలోపు శ్రీకృష్ణ పరమాత్మ వాడు చుట్టూ గిరికీలు కొడుతూ వాడి జుట్టులో పుచ్చుకుని కిరీటం తీసి పక్కన పారేసి ఆ జుట్టుతో గొరగొరగొరగొర పైన కిందకి ఇడిచి ఆ రంగస్థలంలో పారేశాడు. కింద నేల మీద భూమి మీద పారేశాడు. అసలు పాపం వాడు ఏం యుద్ధం చేయలేదు. నిజం చెప్పాలంటే వాడి భటులు యుద్ధం చేశారు, వాడి రాక్షసులు యుద్ధం చేశారు. కంసుడు అలా జుట్టు పుచ్చుకుని కింద పారేయగానే కళ్ళు కీళ్ళు కాళ్ళు అన్ని వేళ్లాడిపోయేట తోటకూర కాళ్ళలాగా గుడ్లు ఇలా పైకి ఎత్తేట చచ్చిపోయాడు. ఒక్క దెబ్బకి నెత్తురు కక్కు చచ్చిపోయాడు. అసలు ఎంత చెప్తామంటే కంసుడు ఏ యుద్ధము లేకుండా కింద పడ్డంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ పోతున్నప్పుడు వాడి కళ్ళల్లో నుంచి ఒక కాంతి వచ్చింది, కృష్ణుడిలో కలిసిపోయింది. ఎందుకంటే తింటున్నా తిరుగుతున్నా నిరంతరం కృష్ణుడి మీద భయంతో కృష్ణ 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 అని అందులో కలిసిపోయాడు వాడు. అందువల్ల శత్రుత్వం కూడా అంతలా ఉండాలి, పరాకాష్ఠ అన్నమాట. ఈ విధంగా మొత్తం మీద కంస సంహారం కాగానే అద్దిరా మా అన్నం చంపేస్తాడా వీడు, చంపండి అంటూ కత్తులు కటార్లు ఈటిలు పుచ్చుకుని జగ్రోధుండును జిక్కుడున్ మొదలుగా నానాయుధ అనేక సామగ్రిన్ కంసుని సోదరుల్ గవియుడు మాజ్జద్గదేంద్రాభుడై ఉగ్రుండై పరిఘాయుధోల్లసితుడై ఉండొండ చండాడి కాలాగ్రక్షోణికి పుచ్చే రాముడు గరీయస్థేముడై వారలన్. జగ్రోధుడు గహ్వుడు జిహ్వుడు కంకుడు కాలభట్టు కంకభట్టు నీచుడు ఉష్ట్రుడు అని పేరు కలిగిన 8 మంది సోదరులు కంసునికి ఉన్నారు. ఈ 8 మంది కత్తులు కటార్లు పుచ్చుకొని కృష్ణుడి మీదకి వస్తూ ఉంటే కృష్ణ అందరినీ నువ్వే చంపేస్తే మరి నా కోట ఏమిటి, ఈ బేటాలందరినీ నా కోటాగా నాకు అట్టే పెట్టు, వీళ్ళ సంగతి నేను చూస్తా అన్నట్టు బలరాముడు. కానీ అన్నయ్యా అన్నాడు ఈయన. వెంటనే బలరాముడు ఒక ఇనపగత తీసుకుని రండిరా అని ఒక్కొక్కడిని రానిచ్చిన ఎత్తి మీద ఒక్కొక్కటి టపా 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 కొట్టాడు. ఈ 8 మంది పచ్చడైపోయారు. ఈ విధంగా పరిఘ అనే ఒకనొక ఆయుధముతో ఒండొండ చెండాడు. ఒక్కడిని చొప్పున వరసగా 8 మందిని చీల్చి చెండాడాడు. ఆ యుద్ధరంగానికి బలిపెట్టాడు రాముడు బలీయస్థేముడు గనక, భూమండలాన్ని మోసే ఆదిశేషుడు గనక నిమేష మాత్రంలో ఆ 8 మందిని చంపి నేల మీద కూల్చేశాడు. ఆ 8 మంది పడిపోగానే మొత్తం ఈ కంసుడి భార్యలు ఈ తమ్ముళ్ళ భార్యలు అందరూ పరుగు పరుగునొచ్చి ఆ కంసుడి మీద తమ్ముళ్ళ మీద పడి ఏడవడం మొదలెట్టారట. ఆ భార్యలు ఏడ్చారు, అయ్యో లోకాలన్నీ గడియలో జయించారు, ఇంద్రియాలు జయించలేక చచ్చిపోయారు ఇవాళ మీరు. మేము ముందే చెప్పాం, నారదుడు అంతటి వాడు చెబుతున్నాడు విష్ణుమూర్తి కృష్ణుడిగా పుట్టాడు, ఆయన చేతిలో ఇంతవరకు ఒక్కడు కూడా బతికి బట్టగట్టలేదు, ఆ మహానుభావుడితో విరోధం వద్దని చెప్పారటండో. ఈ కంసుడి భార్యలో కొంతమంది ఉన్నారు కృష్ణ భక్తులు. వాళ్ళు ఏమన్నారు, కృష్ణుడు మహాత్ముడు, ఆయన్ని పిలిపించు, మేనలుడే కదా నాయన మేనలుడా అని ఒక్కసారి కౌగిలించుకుంటే విరోధం పోతుంది, ప్రేమ పెరుగుతుంది. ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎంత శత్రువైనా శరణు అంటే కరుణిస్తాడు, అలా కరుణించే కృష్ణుడిని పట్టుకుని నువ్వు బ్రతికి మమ్మల్ని కూడా విధవల్ని చెయ్యక సౌభాగ్యవతులుగా బతకనియ్యి అని బతిమాలాం. మా మాట విన్నావా? వినలేదు. ఆ గోపాలసింహం కోపించింది, నిన్ను కుక్కని చంపినట్టు చంపింది. ఆయన సింహం నువ్వు గ్రామసింహం అంటే నువ్వు విన్నావా అని ఏడుస్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు వచ్చి, అత్తయ్యలు బాధపడకండి, మీకు జ్ఞానం ఉన్నదని తెలుసు, ఒక్క ఇద్దరికి తప్ప మిగతా అందరికీ నేనంటే ఏమిటో తెలుసు, జీవులు ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోతారు, ఈతడు నన్ను విరోధించినా నిరంతరం నన్ను హృదయంలో దర్శనం చేసుకున్నాడు, ఇప్పుడు నా వైకుంఠంలో ఉన్నాడు, మీరు కూడా నన్ను అలాగే ధ్యానం చేస్తే భవిష్యత్తులో నా లోకానికి ఏదో ఒకనాడు మిమ్మల్ని పంపిస్తాను, కర్మకాండ సక్రమంగా సాగనివ్వండి, ఏడవకండి, సృష్టిలో ప్రతి ప్రాణి శరీరం విడిచిపెట్టక తప్పదు. వీరుడిలా చచ్చిపోయాడు పోరాడుతూ అనగానే వాళ్ళు దుఃఖాన్ని దిగమింగుకుని కర్మకాండలు చెయ్యనిచ్చారు. వారందరికీ కర్మకాండలు జరిపించాడు. అప్పుడు నందాదుల్ని వెంట పెట్టుకుని చెరసాల దగ్గరికి వెళ్ళాడ. లోపల ఒక పక్కనేమో దేవకీ వసుదేవులు ఒక గదిలో ఉన్నారు. ఆ జైలు గదుల్లో, చెరసాల గదుల్లో ఒక గదిలో వీళ్ళని బంధించి మరో గదిలో ఉగ్రసేనుని పెట్టాడు. ఆ చెరసాల ఎప్పటికి కూడా మథురా నగరంలో ఉన్నది. కృష్ణ పరమాత్ముడు పుట్టిన స్థలం, దేవకీ వసుదేవులు నివసించిన స్థలం, చాలా గొప్ప చెరసాలది. దాన్ని సగం పడగొట్టి పక్కన మసీదు కట్టారు. ఏం చెబుతాం, అన్నీ అంతే. కాశీ సగం విరిగిపోయింది. సోమనాథాలయం గజనీ మహమ్మద్ అన్నవాడు 18 మార్లు దండయాత్రకు వచ్చాడండి దరిద్రుడు వాడు. ఒకసారి రెండుసార్లు కాదు. మన వాడు చేసే పొరపాటు ఏంటంటే ఇన్నిసార్లు వచ్చినప్పుడు వాడిని చంపకుండా వాడు క్షమించమంటే వదిలేయడం. ఆఖరిని వచ్చేవాడు సోమనాథ లింగం పెకలించి మరీ పట్టుకుపోయాడు. ఏం చేస్తాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆ రోజుల్లో నెహ్రూని తిట్టి నీకు బుద్ధుందా లేదా మన లింగాన్ని మనం కట్టుకుందామని మళ్ళీ బతిమారి ఆ వల్లభాయ్ పటేల్ ఒకడు ఉన్నాడు కాబట్టి మనకు ఆ గుడి దక్కిందండి. ఆయన లేతే అది లేదు. ఆ తర్వాత చాలా కష్టపడి పాపం ఇప్పుడు ఉన్న అద్వానీ గారు కూడా ఇప్పుడున్న ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణానికి చాలా సహకరించారు. కొంతమంది మహాత్ములు సహకరించబట్టి మనకి కొన్నైన ఆలయాలు మిగిలాయి అన్నమాట. గుజరాత్లో ఆ సౌరాష్ట్రంలో సోమనాథలింగం దెబ్బతీశారు. కాశీ పడగొట్టేసి ఔరంగజేబు మసీదు కట్టేశాడు. మధురని పడగొట్టి మసీదు కట్టేశాడు. అయోధ్య పడగొట్టి బాబరీ మసీదు బాబరి కట్టాడు. ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఆలయాలు పడగొట్టేసి ధ్వంసం చేసి విధ్వంసం చేసి పారేశారు అన్నమాట. మనం మీరందరూ తలుచుకుంటే మళ్ళీ ఆ పరమాత్మని ప్రార్థించి సాత్విక శక్తితో మనం మళ్ళీ మన ఆలయాలు తెచ్చుకుని మన పరమాత్ముని అక్కడ చూసి దర్శించుకోవాల్సిందే. ఎంత బాధేస్తుందంటే మధురలో ఆ చెరసాల పక్కనే కనబడుతుందన్నమాట. ఏం చేస్తాం, కాలప్రభం మన మన చేతిలో ఏం లేకుండా అయిపోయింది. ఉన్నా మనం పట్టించుకోవటం లేదు. ఎవరికి వాళ్ళకి ఈ రాజకీయాలు, ఓటు రాజకీయాలు వచ్చాక మన హిందువులు హిందువులు అని చెప్పుకోకూడదు. వేదం చదువుకోవడానికి సిగ్గు. వాళ్ళు ఏమో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద వాళ్ళ ప్రార్థనలు చేసుకుంటారు తక్కిన మతస్థులు. అదే మనం దగ్గరకు వచ్చేసరికి బొట్టెట్టుకోవడానికి సిగ్గేటండి, గట్టిగా పంచి కట్టుకోరు. ఎవడన్నా పద్మాకర్ గారు లాంటి వాడు ఏ యాత్రకైనా తీసుకెడితే ఈ యాత్రలో కూడా గట్టిగా ఒక్క పూట మన నియమాలు పాటించలేము. ఏం మన బతుకులు అయిపోయాయి. ఇప్పుడైనా మనం కళ్ళు తెరిచి మన యాత్రలు మనం చెయ్యాలి. యాత్రలో కష్టాలు వస్తే వస్తాయి. ఎవడో ట్రావెలర్కి అసలు మోసం చేసి ఒక పూట తిండి లేకపోతే అంత మాత్రం చేత మన జీవితమే పోయిందా? ఎంత డబ్బు సంపాదిస్తే మాత్రం పొద్దున పోయేటప్పుడు ఇదంతా మూట కట్టుకుపోతామా? మనతో పాటు ఎవడ పట్టుకెళ్ళాడు ఇందులో భూమి మీద? మన ధర్మం కోసం, మన యాత్రలు చేయడం కోసం, మన దేవుడి కోసం ఖర్చు పెట్టండి, ఏం పర్వాలా. బోడి డబ్బు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకుని మనం పదే పదే ఈ కాశీ లాంటివి చూస్తే ఓహో దీన్ని ఇంకా అభివృద్ధి చేద్దాం అనుకుంటారు. మనం ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే మన హిందువుల్లో ఐకమత్యం లేదు, మన గుళ్ళు చూడరు కాబట్టి వీటిని పట్టించుకోకూడదు అని రాజకీయ నాయకులు అనుకుంటారు. ఆ స్థితి నుంచి మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. మీకు నచ్చితే మన ధర్మరక్షణ కోసం ఇప్పుడు తప్పట్లు కొట్టండి, లేదా మానేయండి. ఇప్పుడు ఆ కారాగేహం దగ్గరికి వెళ్ళి తలుపుల తాళాలు పగలగొట్టించాట. దేవకీ వసుదేవులు ఇద్దరు కృష్ణుడిని చూశారు. కృష్ణుడు బలరాముడు వాళ్ళ పాదాలకు నమస్కరించారు. నమస్కరించిన కని లోకేశులు కాని వీరు కొడుకులు కాదంచు. దేవకీ వసుదేవుల దృష్టిలో వాళ్ళు ఎవరు? పుట్టినప్పుడే కృష్ణుణ్ణి పరమాత్మగా చూశారు. అందుకని వీళ్ళు సమస్త లోకాలని పరిపాలించే పరమాత్మస్వరూపులు. ఈయన శ్రీమన్నారాయణుడు, కొడుకెలా అవుతాడు? కొడుకైతే కాళ్ళకి నమస్కరిస్తే ఆశీర్వదిస్తాం, కానీ పరమాత్మను ఎలా ఆశీర్వదిస్తాం అనుకుని మాట వరసకు కూడా చెయ్యెత్తి దీవించలేదు, కౌగిలించుకోకుండా అలా స్తబ్దంగా ఉన్నారట. అప్పుడు కృష్ణుడు కనిపెట్టాడు. ఓహో, నేను పుట్టినప్పుడు నేను చూపించిన విశ్వరూపం మా అమ్మకి నాన్నకి ఇంకా కళ్ళ ముందు కదలాడుతోంది, మెదులాడుతోంది, గనక వీరు నన్ను కౌగిలించుకొని ఆదరించడం లేదు. నన్ను భగవంతునిగా గుర్తించి పూజించేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రేమతో నాయనా బాబు అంటూ ఆదరించి కన్న తండ్రి వలె ప్రేమించేటటువంటి వ్యక్తులు నాకు కావాలి, అందుకే వచ్చాను, నాకు ప్రేమ భక్తి అంటే ఎక్కువ ఇష్టం అనుకున్నాడు ఆయన. ఇంతవరకు మదము మాత్సర్యముతో కూడిన కంసుడి యొక్క హింసలో ఉన్నారు, మదమాత్సర్యాలు తొలగాయి కాబట్టి ఇక వీళ్ళు నన్ను ప్రేమించాలి, ఆ ప్రేమ కావాలనుకుని వెంటనే ఏం చేశాడు ఆయన, మా